സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
ഒകടവ അധ്യായം 39 ശ്ലോകം.
കഥം നജ്ഞേയമസ്മാഭിഃ പാപാദസ്മാന് നിവർത്തിതും കുലക്ഷയകൃതം ദോഷം പ്രപശ്യദ്ഭിർജനാർദ്ദന.
വ്യക്തിക്ക് ജീവിതంలో ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కారం చేసుకోవాలి అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం వెతకడానికి మనస్సు శాయశక్తిలా పనిచేస్తూ ఉంటుంది. ఆ పరిష్కారం అనేటువంటిది ధర్మబద్ధంగా చేస్తాడా లేక అధర్మబద్ధంగా చేస్తాడా అనేది ప్రశ్న. ఆ సమస్యని పరిష్కరించుకోవడం ధార్మికంగా చేస్తాడా లేక అధార్మిక పద్ధతుల్లో వెళ్ళి తన సమస్యను పరిష్కారం చేసుకుంటాడా అనేది ఆలోచించాలి. ఒక సమస్యని దాంట్లో నుంచి బయటపడటానికి మనిషి శాయశక్తుల పనిచేసేటప్పుడు ధార్మికంగా ధర్మబద్ధంగా వెళితే కొన్ని కష్టాలు ఉంటాయి, అధర్మంగా వెళితే తేలికగా చేయొచ్చు. లంచాన్ని ఇచ్చి చేయించుకుంటారు చూసారా, కొన్ని పనులు సమస్యలు వచ్చినప్పుడు, భూమి తగాదాలు ఆస్తుల తగాదాలు వచ్చినప్పుడు పరిష్కారం చేయాలంటే ఏం చేస్తారు, లంచం ఇచ్చి కొంచెం వాడికి ఆ సమస్యని పరిష్కారం చేసుకుంటారు సహజంగా మనుషులు. ఆ లంచం ఇచ్చి చేయడం ఏమిటి, ధర్మమా అధర్మమా? అధర్మం. మన పని అయిపోయి చాలండి, ధర్మమో అధర్మమో మనకెందుకు? మన పని అయిపోయి మన సమస్యలో నుంచి బయటపడితే చాలు. కనుక ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అధర్మ మార్గంలో వెళ్ళి మనిషి సమస్య నుంచి బయటపడతాడు. కానీ ఆ పరిష్కారం సరియైన పరిష్కారం కాదు. సరియైన పద్ధతిలో వెళ్లకుండా పరిష్కారం చేసుకున్నప్పటికీ కూడా అది సరియైన పరిష్కారం కాదు. కనుక ఆ వ్యక్తికి సమస్య పూర్తిగా తొలగలేదు, ఇంకొక సమస్య వచ్చి పడుతుంది తర్వాత. వాళ్ళంతా ఇవ్వడం వల్లనో లేకపోతే తీసుకోకడం వల్లనో, కొంతమంది లంచం అనే కాదు ఏదైనా సరే మరొక వారి పని. ఇప్పుడు మన ప్రభుత్వమే ఉందనుకోండి, రాజకీయ నాయకులే ఉన్నారు, గెలవడం కోసం అనేక అక్రమాలు చేస్తారు. గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ అక్రమంగా సంపాదించాలి, అక్రమంగా ఖర్చు పెట్టి అక్రమంగా సంపాదించాలి. ఇట్లాంటి అక్రమ మార్గాలు ఉంటాయి, అధార్మికమైన మార్గాలు. కొన్ని అధార్మిక మార్గాలు సులువుగా ఉంటాయి. సులువుగా ఉండదని చెప్పి అధార్మిక మార్గంలో పోతామా? కొంచెం సమయం పట్టినా సరే, కొంచెం కష్టమైనా సరే మంచి మార్గంలోనే వెళదాం, ఆలస్యం అయితే అవుతుంది ఏం పర్వాలేదు అనుకొని మంచి మార్గంలో వెళదామా? ఇప్పుడు ఇది సమస్య ప్రతి వ్యక్తికి. సమస్య పరిష్కారం అధార్మిక మార్గంలో సులువైన మార్గం, ధార్మిక మార్గంలో కష్టంగా ఉంటుంది, కొంచెం ఓర్చుకోవాలి. ఏది మంచిది అంటే మనంతా ఎవరినూ అడగక్కర్లేదు, శాస్త్రాలకు వెళ్ళక్కర్లేదు, దీనికి మన మనస్సాక్షిని అడిగితే చెప్తుంది ఏమిటి ఏం చెయ్యమంటామని. ఇది అధర్మమే కానీ సులువుగా ఉంది కదా చెయ్యి అంటుంది మనస్సు. ఒక పక్క ఇంకొక మనస్సు చెప్తుంటుంది అదే మనస్సు, అట్లా వద్దులే తర్వాత నీకు అనేక సమస్యలు వస్తాయి అధార్మిక మార్గంలో పోతే, కానీ మంచి మార్గంలో వెళ్ళు కష్టమైనా సరే ఇది మనశ్శాంతినిస్తుంది అని చెప్పి మనసులో ఇంకొక పక్కన చెప్తూ ఉంటుంది. అదే సినిమా అయితే చూపిస్తారు ఒకే క్యారెక్టర్ ని, ఆ వ్యక్తిలో నుంచి ఇద్దరు వస్తారు ఇట్లా, ఒకే వ్యక్తిలో నుంచి ఇద్దరు వస్తారు ఇట్లా వచ్చి ఒకళ్ళు ఇటు మాట్లాడతారు ఒకళ్ళు ఇటు మాట్లాడుతుంటారు. ఈ యొక్క హీరోయిన్ హీరోకు తలకాయ బద్దలు అవుతుంది, ఏం చేయాలి, వీళ్ళు చెప్పినట్టు వినాలి వాడు చెప్పినట్టు వినాలి. సినిమాలో చూసుకుంటే బాగుంటుంది అవన్నీ, కానీ ఇప్పుడైతే చెప్పాలి కదా, నేను వర్ణించి చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు ధర్మబద్ధంగా సుఖంగా ఉండే మార్గంలో వెళతామా, కష్టమైనా సరే మంచి మార్గంలో వెళతాం. షార్ట్ కట్ కదా అని చెప్పి సరిగా లేకపోతే మార్గం అందులో రాకూడదు. దూరమైనా సరే కొంచెం మంచి మార్గం అంటే అందులో నుంచి వస్తాం కదా. ఇవన్నీ మాకు తెలుసు కదండి స్వామిని అంటారు. కానీ ఒక్కొక్క సమయంలో మనం దీనికి బలహీనం అయిపోతాం. తెలిసినప్పటికీ కూడా తెలియక కాదు ఎవరికి, ఇది తప్పని తెలుసు, అక్రమమని తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఎందుకు చేస్తాడు మనిషి అంటే అక్కడే వస్తుంది రాగం, ద్వేషం, స్వార్థం, వివేకం లేకపోవడం, మనిషికి దూరదృష్టి లేకపోవడం. ఆ దూరదృష్టి లేకపోవడం వల్ల మనిషికి ఏమవుతుంది, రాబోయే దుష్పరిణామాలు ఏమిటి అని తెలియక ఈ యొక్క తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటాడు మనిషి. అప్పుడు ఏది ధర్మం ఏది అధర్మం అనేది పనిచేయదు, బుద్ధి చేసేస్తాడు. తర్వాత వివేకం పనిచేయక ఏది ధర్మం ఏది అధర్మం తెలియక తనకిష్టం వచ్చింది చేసేస్తాడు. స్వార్థం వల్లనో తన యొక్క అనురాగం వల్లనో బలహీనతల వల్లనో మద్యపానం చేయడం తప్పు కాదని ఎవరికి తెలియదు, తాగేవాడికి తెలియదా? ధూమపానం చేయడం తప్పు కాదని ధూమపానం చేసేవాడికి తెలియదా? తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నాడు? కనుక బలహీనమవుతుంది మనస్సు, వివేకాన్ని కోల్పోతుంది, దుష్పరిణామాలు రాబోయే సంవత్సరాల్లో ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయి అని గ్రహించలేకపోవడం. కనుక అర్జునుడు కూడా ఒక సమస్యలో పడ్డాడు. ఇప్పుడు యుద్ధం చేయాలి తాను, ఇక్కడ తన వాళ్ళందరినీ చంపాల్సి వస్తున్నది, ఈ సమస్య నుంచి నాకు పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు రెండు మార్గాలు కనపడుతున్నాయి, ఇటు వెళదామా అటు వెళదామా అని. అర్జునుడికి ఏం తోచింది ఇక్కడ, యుద్ధం నుంచి మానుకోవడమే మంచిది, వాళ్ళందరినీ చంపడం ఎందుకు, వాళ్ళందరినీ చంపడం వల్ల మనకు చాలా దుష్పరిణామాలు ఏర్పడతాయి ఇంకా జీవితంలో అనేటటువంటి ఆలోచన వచ్చింది అర్జునుడికి. వచ్చి యుద్ధం నుంచి మానుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడి నిర్ణయం సరి అయినదా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? కొంతమంది స్టాండ్ పాయింట్లో చూస్తే అర్జునుడు యుద్ధం మానుకోవడం మంచిదేనండి అంటారు. గురువుగారిని చంపడం, తాతయ్యలను చంపడం, కుటుంబ వ్యక్తులందరినీ చంపడం మంచిది కాదు కదా. కనుక కొంతమంది అర్జునుడి పార్టీ, మరికొంతమంది ఏమో అర్జునుడి ఆలోచన తప్పు, ఆతతాయుల్ని కూడా చంపకుండా వదిలిపెడతానంటున్నాడు, దుష్కార్యాలని చేసేవాడిని ఎట్లా వదిలిపెడతారండి ఎవరైనా అని చెప్పి ఇంకొక పార్టీ వాళ్ళు అర్జునుడికి ఎగేనెస్ట్ పార్టీ, అర్జునుడికి బత్తాసు పలికే పార్టీ, తెలుగులో ఏమంటారు ఒత్తాసు పలకడం అంటారు, పలికే పార్టీ, ఓట్ ఫర్ అర్జున అర్జునానికి. కొంతమంది ఏమో అర్జునుడికి సరి అయింది కాదు అన్నారు. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, మనం కూడా ఇంత పోటాడుకుంటుంటారు జనం పరిష్కారాలు చేసేటప్పుడు, నీ నిర్ణయం తప్పు సరికాదంటే కాదు నా నిర్ణయమే కరెక్ట్ అంటుంటాం. వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఇది ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వు నీకు ఇట్లాంటివన్నీ నష్టాలు వస్తాయి అంటారు. ఏం రావు నేను నిర్ణయించుకుంటానని చెప్పి అంటుంటాం మనం. అట్లాంటి సమస్య ప్రతి వాళ్ళకి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు ఏదో రూపంలో వస్తుంది సమస్య అనేది. కనుక ఇప్పుడు అర్జునుడికి వచ్చిన సమస్య ఆలోచించాలి మనం. తన వాళ్ళందరినీ చంపితే కుటుంబంలో ఆ వ్యక్తి యజమాని నశిస్తే కుటుంబానికి ఎంత నష్టం అని ఆలోచిస్తున్నాడు దూరదృష్టితో. ఏం చెప్తున్నాడు అర్జునుడు, ధర్మాన్ని బోధిస్తున్నాడు కృష్ణుడికి. కులక్షయం అవుతుంది అంటున్నాడు. కథం న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తితం 39వ శ్లోకంలో, హే కృష్ణ ఈ పాపకర్మ నుంచి మనం ఎందుకు వెనుకకు రాకూడదు? వాళ్ళు వస్తే వచ్చారు, మనం ఎందుకు యుద్ధం చెయ్యాలి? వాళ్ళకి తెలియక చేస్తున్నారు. కథం నగ్నేయమస్మాభిహి, మన చేత ఎందుకు తెలుసుకోబడకూడదు? మన చేత ఆ యొక్క యుద్ధ పరిణామాలు దుష్పరిణామాలు ఎందుకు తెలుసుకొనకూడదు మన చేత? ఆ విధంగా చెప్తున్నాడు అన్నమాట. ఏమిటది పాపం అంటే? కులక్షయ కృతం దోషం, కులాన్ని క్షయింపజేస్తున్నాం మనం. ఆ కులక్షయానికి ఆ దోషానికి మనం కారకులం అవుతున్నామే, అది వాళ్ళకి తెలియటం లేదు. మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి పనిచేయచ్చు కదా, వాళ్ళకి పనిచేయకపోతే పనిచేయకపోయింది కౌరవులకి, మన బుద్ధి ఏమైంది అంటున్నాడు. కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్ధి జనార్దన, మన చేత చూడబడుతున్నది ఈ దోషం. వాళ్ళ చేత చూడబడటం లేదు, వాళ్ళకి తెలియడం లేదు. మన చేత తెలియబడుతున్నది కదా, మనకు తెలుస్తున్నది కదా, మనం ఎందుకు మానుకోకూడదు అని ఈ జ్ఞానం ఎప్పుడు వచ్చింది అంటే యుద్ధరంగానికి వచ్చిన తర్వాత వచ్చింది అర్జునుడికి. సమస్య వచ్చే వరకు ఎవరికి ఆలోచన ఉండదు. అందులో దిగిన తర్వాత కానీ, దిగితే కానీ లోతు తెలియదు అని అంటారు కదా. అంతా యుద్ధరంగానికి వచ్చి అన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి వెళదామంటామేమిటి, ముందే చెప్పచ్చు కదంటే, ముందు నాకు ఐడియా రాలేదంట, ముందు నాకు ఐడియా రాలేదంటాడు. అట్లాగే అర్జునుడికి అడవిలో ఉన్నప్పుడు ఐడియా వచ్చింటే అట్లాగే వెళ్ళిపోయేవాళ్ళు, అడవిలోనే ఉండేవాళ్ళు, గొడవ ఉండేది కాదు. కానీ యుద్ధరంగానికి వచ్చిన తర్వాత వచ్చింది ఐడియా అర్జునుడికి. వచ్చి ఎట్లాగైనా సరే రథాన్ని వెనక్కి తిప్పాలని ప్రయత్నం, కృష్ణుడు ఎట్లాగైనా సరే యుద్ధం చేయించాలని, ఇద్దరు పోటీ, పోటా పోటీ. పోటా పోటీ అంటే ఏమిటి? అర్జునుడేమో రథాన్ని వెనక్కి తిప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు, కృష్ణుడేమో రథాన్ని ముందుకు నడిపించి యుద్ధం చేయాలని ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు జయిస్తారో చూడాలి మనం. అది భగవద్గీత. ఎవరు జయిస్తారు అంటే ధర్మం జయిస్తుంది. అది ధర్మం ఎవరి వైపు ఉంటే వారు జయిస్తారు. అంతేగాని కృష్ణుడు జయిస్తాడా అర్జునుడు జయిస్తాడా అని కాదు ఇక్కడ ప్రశ్న. అర్థమైందా? మనం వ్యక్తుల్ని, వ్యక్తుల పేర్లని, వ్యక్తుల మీద అభిమానాన్ని వదిలిపెట్టాలి, ధర్మాన్ని మనసులో పెట్టుకోవాలి. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సమస్య పరిష్కారం చేసుకునేటప్పుడు మన బాంధవులు, బంధువులు, మన సొంత అభిమానం, మన యొక్క పేరు, ప్రతిష్టాన్ని వీరిని చూసుకోకూడదు. మనం తీసుకోబోయే నిర్ణయం, అది చెయ్యబోయే పని ధర్మమైనదా కాదా అది ఆలోచించాలి. అది ధర్మమైనదైతే మన యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, పెట్టి తీరాలి. మన యొక్క అనురాగాన్ని, మన బంధువులను, మన ప్రేమలను అవన్నీ కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది, పెట్టి తీరాలి. అలా పెడితే నువ్వు ధర్మంగా ఉన్నావని అర్థం. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు చూడండి, కృష్ణుడు ముందుకు నడిపించాలని రథాన్ని యుద్ధరంగంలో, అర్జునుడు వెనక్కి తిప్పాలని. ఈ నిర్ణయం వాళ్ళ మనస్సు మీద ఆధారపడి ఉంది. అర్జునుడి మనస్సు అభిమానంతో, అనురాగంతో, ప్రేమ, దిగులు, చింత వీటన్నిటితో నిండుకొని ఉంది. కృష్ణుడి మనస్సు ధర్మం మీద ఉన్నది, ధర్మం మీద ఫోకస్ చేస్తోంది కృష్ణుడి మనస్సు. అర్జునుడి మనస్సు ధర్మం మీద ఫోకస్ చేయడం లేదు. తన యొక్క అనురాగం, ప్రేమ ఇవన్నీ కప్పేసినాయి ధర్మాన్ని. ధర్మాన్ని కప్పేసేటప్పటికీ ధర్మయుద్ధం అధర్మంగా కనపడింది. చూసారా? ధర్మయుద్ధం అధర్మంగా కనపడింది. ఎప్పుడైతే ప్రేమ, వాత్సల్యం, మా వాళ్ళు, నా వాళ్ళు అనే భావన వచ్చిందో, ధర్మయుద్ధం అధర్మంగా కనపడింది. కృష్ణుడికి ఎప్పుడూ అది ధర్మయుద్ధంగానే కనపడింది. చూసారా? కృష్ణుడి మనస్సులో మార్పు లేదు. ఎందుకని? కృష్ణుడికి ఎటువంటి మమకారం కానీ, ఎటువంటి స్వార్థం కానీ, ఎటువంటి అనురాగం కానీ లేదు. అందువల్ల కృష్ణుడు ధార్మికంగానే ఆలోచిస్తున్నాడు, ధర్మం ధర్మంగానే కనపడుతోంది. అర్జునుడికి ధర్మం అధర్మంగా కనపడింది. కనుక ఇప్పుడు మనం కూడా కోరుకోవాలి, ఎవరు జయించాలి? అర్జునుడి మనస్సు ధర్మాన్ని అధర్మంగా చూస్తున్నది కాబట్టి అర్జునుడు భ్రమలో ఉన్నాడు. ఎందుకంటే శోకమోహాలతో ఆవహించబడింది మనస్సు. కృష్ణుడి మనస్సు శోకము లేదు, మోహము లేదు, అవివేకము లేదు. కానీ ఇప్పుడు కృష్ణుణ్ణి డామినేట్ చేస్తున్నాడు అర్జునుడు. చూసారా, కృష్ణుణ్ణి డామినేట్ చేస్తున్నాడు. అర్జునుడు యుద్ధం చేసేవాడు, ఈయనేమో ఆయుధం పట్టుకునేవాడు కాదు, చండ్రకోలు పట్టుకొని గుర్రాలు నడిపేవాడే. కానీ అర్జునుడి చేతిలోనే విల్లు బాణం అన్నీ ఉన్నాయి. ఈయన ఉన్న ఒక్క సుదర్శన చక్రాన్ని కూడా నేను పట్టను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి కృష్ణుడు? తాన గుర్రాన్ని నడిపేవాడుగా పార్థసారథిగా వచ్చాడు. విల్లు విల్లంబులు ఇవన్నీ బాణాలన్నీ అర్జునుడి చేతిలో ఉన్నాయి. అర్జునుడు బుద్ధి ఏమో సరిగ్గా పనిచేయడం లేదు. ఈయనకు పనిచేస్తున్నది కానీ ఆయుధాలు లేవు చేతిలో. ఏం చేయాలి ఇప్పుడు? అర్జునుడిని ఎట్లా యుద్ధం చేయించాలి? ఎంత కష్టమో చూసారా కృష్ణ పరిస్థితి, కృష్ణుడి పరిస్థితి చాలా కష్టం. కృష్ణుడి పరిస్థితి మనం ఊహించాలి. నేను ఊహిస్తున్నాను ఇప్పుడు, పాపం కృష్ణుడు. ఏమిటంటే, నువ్వు యుద్ధం చేస్తే చేసావు, చేయకపోతే చేయకపో, నేను యుద్ధం చేస్తాను అంటే అంటానికి వీలు లేదు. ఎందుకని శపథం చేశాడు, నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను అన్నాడు. ఒక పక్క ధర్మాన్ని రక్షించాలి, అవతారం తీసుకున్నాడు ధర్మాన్ని రక్షించడం కోసం. పోయి ఆ యొక్క ఇది ప్రామిస్ చేసి పెట్టానే యుద్ధం, మీరేమో వచ్చి ఇట్లా కూర్చున్నాడు అర్జునుడు. ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణుడికి చిక్కు సమస్య. కృష్ణావతారం తీసుకున్నది ధర్మ సంస్థాపనం కోసం. ధర్మ సంస్థాపనానికి తాను చేసేవాడైతే సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తే నేరుగా యుద్ధం చెయ్యొచ్చు. అట్లా చెప్పేటప్పటికి ఆ రోజు ఆయుధం పట్టనని ఇప్పుడేమైంది, సమస్య వచ్చి పడింది. అర్జునుడేమో రథాన్ని వెనక్కి తిప్పమంటున్నాడు, అక్కడ ధర్మాన్ని రక్షించాలి. కృష్ణుడి చేతిలో ఆయుధం లేదు, ఉన్నా ఉపయోగం లేదు. కృష్ణుడికి సమస్య పాపం, అర్జునుడికి సమస్య కాదు, కృష్ణుడికి సమస్య ఉన్నది. కనుక ధర్మం జయిస్తుంది. చూసారా, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అన్నారు. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట, ధర్మే సర్వం ప్రతిష్ఠితం. ధర్మంలోనే అన్ని ఇమిడి ఉన్నాయి. ధర్మం పాపం అపనుదతి, ధర్మమే పాపాన్ని నశింపజేస్తుంది. తస్మాత్ ధర్మం పరమం వదంతి, అందుకనే ధర్మాన్ని పరమశ్రేష్టంగా చెప్పారు. అర్జునుడు కాదు, కృష్ణుడు కాదు, ధర్మాన్ని. ధర్మం ఎవరిని రక్షిస్తుందంటే, ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ధర్మం తనను ఎవరైతే రక్షించాలని కోరుకుంటారో వాళ్ళని రక్షిస్తుంది. చూసారా, కృష్ణుడు ధర్మాన్ని రక్షించాలనుకున్నాడు. అందుకని ధర్మం ఎవరి వైపు ఉన్నది ఇప్పుడు చెప్పండి మీరు. అర్జునుడేమో ధర్మ యుద్ధాన్ని అధర్మంగా చూస్తున్నాడు, కృష్ణుడేమో ధర్మ యుద్ధాన్ని ధర్మంగా చూస్తున్నాడు. కనుక ధర్మం ఎవరి వైపు ఉంది? ధర్మాన్ని రక్షించాలనుకుంటున్నాడు కృష్ణుడు. కనుక ధర్మదేవత ఎవరిని చూస్తున్నది? ఆవిడ దృష్టి ఎవరి వైపు ఉన్నది? కృష్ణుడి వైపు ఉన్నది. కనుక ఆవిడ ఎవరికి సహాయం చేయాలి? కృష్ణుడికే సహాయం చేయాలి, కృష్ణుడికే సహాయం చేస్తుంది. అందుకని పాపం కృష్ణ పరమాత్మ ధర్మదేవత నమ్ముకున్నాడు ఆయన. అందుకని నోరు తెరవనివ్వడల్ల అర్జునుడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఏం చెప్పడానికి లేదు. అవతల వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని మాట్లాడినివ్వరు, మనల్ని మాట్లాడిచ్చే టైము ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తాం? అంటూ ఉండాలి, వాళ్ళు చెప్పేది వింటూ ఉండాలి. కనుక దేవుణ్ణి ప్రార్థన చేయాలి మనం, వీళ్ళు ఎప్పుడు ఆపుతారని ఆయన. అందుకని ధర్మదేవత భగవంతుడే, సాక్షాత్ భగవంతుడికే సమయం, క్లిష్ట సమయం వస్తున్నదనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే ఆయనకేమండి అనకూడదు, ఆయనకి ఏం పాపం చూడండి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో. అటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని ఎట్లా రక్షించాడు కృష్ణ పరమాత్మ అనేది మనం ఆలోచించాలి. ఇవన్నీ పుస్తకాల్లో ఉండవు, మన సొంత బుద్ధితో కొంచెం ఆలోచించాలి. పాపం అర్జునుడికి ఎంత సమస్య వచ్చింది అనుకుంటాం మనం, కృష్ణుడికి ఎంత సమస్య వచ్చింది అనుకో మనం. చూసారా, కృష్ణుడి సమస్య ఏంటో తెలుసా? చెప్పాను కదా, అవతారం తీసుకున్నాడు, ధర్మ ప్రతిష్టాపనం చెయ్యాలి, ఆయుధం పట్టలేదు, యుద్ధాన్ని ఆపాల్సి వస్తున్నది. సమస్యే కదా పాపం కృష్ణుడికి కూడా. కానీ ఆయనకి ధైర్యంగా ఉన్నాడు ఆయన, అర్జునుడు ధైర్యంగా లేడు. కారణం ఏమిటి? కృష్ణుడి ధైర్యానికి కారణం ఏమిటి? ఆయుధం లేకుండానే కృష్ణుడి ధైర్యానికి కారణం ఏమిటి? ఆయుధాలు చేతిలో ఉండి కూడా అర్జునుడి యొక్క అధైర్యానికి కారణం ఏమిటి? పెద్ద సైకాలజీ ఇది. చాలా ఆయుధం లేనటువంటి కృష్ణుడు ధైర్యంగా ఉన్నాడు, ఆయుధం పట్టిన అర్జునుడు బలహీనంగా ఉన్నాడు. కనుక ఆయుధమే మనకు శక్తినిచ్చేది. ఇప్పుడు ఆలోచన, ఆయుధం కాదు ఆలోచన అన్నారు. ఆయుధం ఆలోచన, కనుక ఆలోచనే ఆయుధం అవుతుంది ఒక్కొక్కసారి. చూసారా, ఆయుధం ఉన్నా కూడా ఆలోచన పటిష్టంగా లేకపోతే ఆయుధం ఏం పనిచేస్తుందండి? కనుక ఆలోచన కావాలి. ఆయుధం కంటే కూడా ఆలోచన ముఖ్యం అన్నారు. ఆయుధం ఉండి అర్జునుడు పిరికి వాడైనాడు, ధర్మయుద్ధం అధర్మంగా కనపడింది. కృష్ణ పరమాత్ముడికి ఆయుధం లేకపోయినా కూడా ధర్మం ధర్మంగా కనపడింది కనుక ఆయనలో వివేకం ఆలోచన పనిచేస్తున్నది కనుక ఆయనే జయిస్తాడు అని అయిపోయింది యుద్ధం. అది ఇది ధర్మశాస్త్రం అంటే. చూసారా, కనుక మన ఆలోచనే మనల్ని రక్షిస్తుంది. మన యొక్క ధార్మికమైన ఆలోచనలు మనల్ని రక్షిస్తాయి, కానీ మన ఆస్తులు పాస్తులు కీర్తి ప్రతిష్టలు మనల్ని రక్షించవు. ధార్మికంగా ఉండేవాడు, ధర్మబద్ధంగా జీవించేవాడు గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతాడు. లక్షలు కోట్లు పేరు ప్రతిష్టలు ఉన్నవాడు భయం భయంగా అండర్ గ్రౌండ్ లో ఉంటాడు. చూస్తున్నాం కదా మనం, ఏమీ లేనటువంటి సన్యాసి చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాడు, ఏం లేకపోయినా ఆనందంగా. అన్ని ఉన్నవాడేమో సెక్యూరిటీ పెట్టుకొని, మరి నాలుగు వైపులా సెక్యూరిటీ పెట్టుకొని నాలుగు వైపులా ఇన్సెక్యూర్గా భయం భయంగా నిద్ర పట్టి మట్టక నిద్రపోతున్నాడు. చూసారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ధర్మానికే కట్టుబడి ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇంతవరకు నేను చెప్పింది దేనికోసం? ఎప్పుడైనా సరే, కష్టం వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే తల ఒగ్గకూడదు అధర్మానికి. ధర్మమే, తమిళంలో అంటారు ధర్మం తలై కాక్కుం అంటారు. చూసారా, కనుక భగవంతుడిని ఏం ప్రార్థించాలి మనం? నన్నెప్పుడూ ధర్మ మార్గంలోనే నడిపించు, నడవడానికి నాకు శక్తినివ్వు, మంచి మార్గంలో ఉండడానికి నాకు శక్తినివ్వు, నేను చెడు మార్గంలో కనుక వెళుతుంటే నన్ను శిక్షించైనా సరే నువ్వు నన్ను మంచి మార్గంలోకి తీసుకువెళ్ళు అని అడిగితే భగవంతుడు కరిగిపోతాడు. ఆయన కరగనిస్తే కదా మనం, ఆయన కరిగిపోతాడు. ఇలా కరిగేటటువంటి భగవంతుణ్ణి మనం ఎంతగా ఆరాధించాలి అన్నాడు. అలా ఆరాధించాలి అంటే మనకు సంస్కారం కావాలి, సంస్కృతి కావాలి. ఇలాంటివన్నీ కావాలి అంటే ఒక సరియైన కుటుంబం కావాలి. అది విషయం. చూడండి, ఇప్పుడు మన దేశంలో ప్రధానమంత్రి ఎవరో తెలుసు కదా, ప్రధానమంత్రి తెలుసు, పార్టీ తెలుసు. వాళ్ళకి ఎన్నో ఓట్లు రావడం వల్లనే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అవునా? మెజారిటీ వస్తేనే కదా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం బాగా మెజారిటీ వస్తే గాని ఏర్పాటు కాదు. స్థిరమైన ప్రభుత్వం వస్తే గాని దేశం స్థిరంగా ఉండదు. ఆర్థిక స్థితి పెరగాలన్నా దేశ దేశాలన్నీ కూడా మనకు సహాయం చేయాలన్న ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. స్థిరమైన ప్రభుత్వం ఉండాలి అంటే స్థిరమైన పార్టీ ఉండాలి. స్థిరమైన పార్టీ వాళ్ళు ఓట్లేస్తే స్థిరమైన ప్రభుత్వం వస్తుంది. స్థిరమైన ప్రభుత్వం వస్తే స్థిరమైన దేశం వస్తుంది, స్థిరమైన పరిపాలన ఉంటుంది, స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. స్థిరమైన ప్రభుత్వం ఉంటే అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా వాళ్ళ యొక్క పెట్టుబడులు పెడతారు, దేశాన్ని ముందుకు తీసుకువెళతారు. ఏమండి, గవర్నమెంట్ స్థిరంగా లేదండి, ఈ పార్టీ ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అక్కడ పెట్టుబడులు పెడితే మనకు మోసమే అని చెప్పి ఎవడన్నా పెడతాడా? పెట్టాడు. అందుకని ఈ దేశానికి ఎవరు ఎటువంటి సహాయం చేయరు. అందరూ దేశ దేశాలు సహాయం చెయ్యాలి అంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. స్టడీ గవర్నమెంట్ అంటారు. స్థిరమైన ప్రభుత్వం ఉండాలి అంటే ఆయనకి ఆ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఓట్లు వచ్చి ఉండాలి. అంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, అంతమంది ఎంపీలు ఉండాలి. అంతమంది ఉంటే గాని ఆయన స్థిరంగా ఉండడు. వాళ్ళు బిల్లు పాస్ చేయాలి అంటే ఇంతమంది మెజారిటీ ఉంటే గాని బిల్లు పాస్ కాదు. అప్పుడు ప్రభుత్వం స్థిరంగా ఉంటే అన్ని దేశాల వాళ్ళు ఓటేస్తారు, మీకు మేము డబ్బులు ఇస్తాం అని చెప్పి అందరు పెట్టుబడులు పెడతారు, వచ్చి దేశం ముందుకు వెళుతుంది. అర్థమైందా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఏమైందో చూసారా? 3 ఓట్లు తేడా వల్ల ప్రభుత్వం ఎవరు పెట్టే స్థితిలో లేరు. ఎంత కష్టపడి ఓట్లు వేశారు వాళ్ళు, అటు ఇటు అంత పోలీసు వాళ్ళ మధ్యలో ఓట్లు వేసి వేయాల్సి వచ్చింది. ఎంత కోట్లు ఖర్చు పెట్టారు, కానీ 3 ఓట్ల తేడా వల్ల ప్రభుత్వం ఏర్పాటుకి ఆస్కారం లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పాటు లేకపోతే ఆ రాష్ట్రం వృద్ధి చెందదు. ఆ రాష్ట్రం వృద్ధి చెందకపోతే ప్రజలకి వృద్ధి ఉండదు. చూసారా ఎంత నష్టం స్థిరమైన ప్రభుత్వం లేకపోతే? ఏమండి స్వామిని పాలిటిక్స్ ఎందుకండి ఇప్పుడు అంటారా? మన కుటుంబం కూడా అంతే. స్థిరమైన ప్రభుత్వం ఉంటే దేశానికి మంచిది, స్థిరమైన కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి మంచిది. భార్య భర్త ఒక స్థిరమైన ఆలోచనతో కలిసి మెలిసి ఉండి వారి పిల్లలకు మార్గదర్శనం చేస్తే ఆ కుటుంబంలో సంస్కృతి, నాగరికత, విలువలు, ధర్మం అన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే తల్లి తండ్రి కలిసిమెలిసి ప్రేమగా ఆప్యాయతతో పిల్లల్ని పెంచుతారో ఆ కుటుంబం స్థిరంగా ఉంటుంది. కుటుంబం స్థిరంగా ఉన్నప్పుడే విలువలు ఉంటాయి. ఆ విలువలు ఉన్నప్పుడే ఆ వ్యక్తి చక్కగా వెదుగుతాడు ఇంట్లో. ఎప్పుడైతే విలువలు కలిగినటువంటి తల్లిదండ్రుల మధ్య మనం పెరుగుతామో అలా పెరిగినప్పుడు మనకు ఒక స్వాభిమానం, ఆత్మగౌరవం అన్నీ ఏర్పడతాయి. లేకపోతే మనలో భయం, దిగులు, ఇవన్నీ న్యూనతాభావం ఏర్పడుతుంది, తక్కువగా అంచనా వేసుకోవడం. కనుక తల్లి తండ్రి, తల్లి మొదటి గురువు అని చెప్పాను. అందుకే మన భారతదేశం ఈ రోజుకి గొప్పగా ఉండడానికి ఒకే ఒక కారణం ఏమిటో తెలుసా? కుటుంబ వ్యవస్థ. అటువంటి కుటుంబ వ్యవస్థ పోతున్నది అని చెప్పి అర్జునుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు కొన్ని కారణాలు చెప్తున్నది, అర్జునుడు చెప్తున్నవి మంచివే, ఆ కారణాలన్నీ మంచివే అర్జునుడు చెప్పే. కనుక అటువంటి స్థితి ఎందుకు ఏర్పడుతున్నది ఇప్పుడు అంటే, యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గనక గృహ యజమాని చనిపోతే ఆ స్త్రీలందరూ ఒంటరి వాళ్ళైపోతారు. అప్పుడు వాళ్ళ పిల్లలందరూ కూడా తండ్రి లేని పిల్లలైపోతే వాళ్ళకి పిల్లలు ఎలాంటి పిల్లలు ఎదుగుతారు, ఎలాంటి పిల్లలు అవుతారు వాళ్ళు రేపు? వాళ్ళకి స్వాభిమానం ఉండదు, ఆత్మగౌరవం అనేది ఉండదు. సెల్ఫ్ ఇమేజ్ అంటారు చూడండి, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఎస్టీమ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే అవన్నీ చెప్పాలి, సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకని మన వాళ్ళు వివాహం అనేది ఎంత గౌరవంగా జరపడం, ఆ వివాహ సంబంధాన్ని పవిత్రంగా పెంచడం, ఆ వివాహ సంబంధం తర్వాత పిల్లలు, దాంపత్యం, పిల్లలు, వాళ్ళని పెంచడం ఒక చక్కని పద్ధతి ఇది. ఎందుకు తెలుసా? ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిని తయారు చేయడానికి. ఇది చాలా ముఖ్యం. మనం అవి మర్చిపోయినాం మనం ఇప్పుడు మన సమాజంలో. భారతదేశంలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అంటే వివాహ పద్ధతి. ఆ వివాహ పద్ధతి దేనికోసం తెలుసా? ధర్మ సంతానాన్ని కనడానికి, ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి, సంతానం వృద్ధి చేయడం కోసం వివాహం. విషయం తెలుసుకోండి, ధర్మ అభివృద్ధ్యర్థం సంతానం అవశ్యకం. పిల్లలు దేనికండి అన్నాడు? ధర్మాన్ని, విలువలను, సంస్కృతిని జీవింప చేయడం కోసం పిల్లలు కావాలి. యజ్ఞ యాగాదులు క్రతువులు చేయడానికి, తర్వాత విలువలు, సంస్కృతి తర్వాత తరాలకు పంచిపెట్టడానికి పిల్లలు కావాలి. పిల్లలు కావాలి అంటే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాలి అంటే ఒక వ్యవస్థ కావాలి, కుటుంబ వ్యవస్థ. ధన సంపాదన చెయ్యాలి, ఒక భద్రత కావాలి, ఒక నీడ కావాలి. కుటుంబం అంటే చెట్ల కింద ఉంటారు, ఉండరు కదా. ఇల్లు కావాలి, ధనం కావాలి, పిల్లల్ని కనంగానే పోషించాలి కదా. పొద్దున్న లేచి ఆకలి అవుతుంది, పోషించాలి. వాళ్ళని పోషించాలంటే ధనం కావాలి, ధనం సంపాదించాలి, ఉండడానికి ఒక నీడ కావాలి, ఆహారం కావాలి, భద్రత కావాలి. అవి ఉన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు ఆ ఇంట్లో. ఆ వ్యక్తులు తల్లి తండ్రి పిల్లలు, అలా పెరిగేటప్పుడు ఈ పిల్లలు ఎలా నేర్చుకుంటారు? చిన్నప్పుడు ఎదిగే పిల్లలు వాడికి భాష రాదు, వాడు ఎదగలేదు. చిన్న పిల్లవాడు, 2 ఏళ్ల పిల్లవాడు ఎలా తెలుసుకుంటాడు విషయాలంటే తల్లి తండ్రులు చెయ్యడం చూసి తెలుసుకుంటాడు. ఆ చూసి ఎలా తెలుసుకుంటాడు? వ్యక్తం చెయ్యాలి, మనసులో ఉన్న భావనలు వ్యక్తం చెయ్యాలి. విలువలు ఉన్నాయనుకోండి, విలువ నాకు ఆయన అంటే చాలా విలువ అండి అంటాం. విలువను ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు? తులాభారం వేస్తారా? గురువాయూరులో వేసినట్లుగా ఆయన అంటే నాకు చాలా విలువ అండి చెప్పి తులాభారం వేస్తామా? వేయం కదా. ఆయన అంటే నాకు చాలా విలువ అండి అని చెప్పి నమస్కారం పెడతారు. చూసారా, నమస్కారం ద్వారా మన యొక్క విలువని తెలియజేస్తాం. దీన్ని సంస్కృతి అంటారు. విలువలు మనస్సులో ఉంటాయి, అర్థమైందా? విలువలు మనస్సులో ఉంటాయి, కానీ ఆ విలువని ఎలా వ్యక్తం చేస్తాం? ఇప్పుడు స్వామిని అంటే నా గౌరవం, విలువ అంటే ఎలా వ్యక్తం చేస్తారు? నమస్కారం చేస్తాం. అది ఏం చేస్తున్నాం? నా యొక్క మనస్సులో ఉన్న భావనని నేను నా నమస్కారం ద్వారా వ్యక్తం చేస్తున్నాను. ఇట్లా ఎన్నో ఉంటాయి, ఒక నమస్కారమే కాదు, అనేక రకాలైనటువంటి మన యొక్క భగవంతుడి మీద నాకు చాలా భక్తి ఎలా వ్యక్తం చేస్తారు? నాకు చాలా భక్తి ఉంది, చాలా భక్తి ఉంది, చాలా భక్తి ఉంది. 10 సార్లు చెప్తారా? 100 సార్లు చెప్తారా? వ్యక్తం చేస్తారు. ఎలా వ్యక్తం చేస్తారు? ప్రదక్షిణం చేసి, పూజ చేసి, అర్చన చేసి, అభిషేకం చేసి, స్తుతి చేసి, నోటితో చేసి, కాయిక వాచిక కర్మల ద్వారా మన యొక్క భక్తిని శ్రద్ధని తెలియజేసుకుంటాం. దక్షిణ ఇచ్చి మరీ తెలియజేసుకుంటాం. విలువను ఎలా తెలియజేస్తా? ఏమండి మీరంటే నాకు చాలా విలువ అండి అని 100 సార్లు చెప్తామా? చెప్పాం కదా. చెప్తూ చెప్తూ ఉంటే మన నోరు ఎండిపోతుంది, వాళ్ళకు వినే వినే వాళ్ళ చెవులు రోదన ఏర్పడుతుంది. కానీ అలా చెప్పం, తెలియజేస్తాం. వాచికంగా, కాయికంగా, మానసిక భావాన్ని వ్యక్తం చేస్తాం. ఆ ఎందుకు నమస్కారం చేయాలి? తలకాయ వంచి ఎందుకు నమస్కారం చేయాలి? నమస్కారం చేయడంలో రకరకాలు ఉన్నాయి. నమస్కారం అండి, హాయ్ అండి, అదొక నమస్కారం. విష్ చేయడం అన్నమాట నమస్కారం. సల్యూట్ చేసే నమస్కారం, ఇట్లా చేస్తే నమస్కారం, ఇట్లా చేసే నమస్కారం, తలకాయ వంచి చేసే నమస్కారం, నడుము వంచి చేసే నమస్కారం. నమస్కారాలు ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా? చాలా విలువ అండి నాకు, అంటే కొంచెం ఎక్కువ ఉంగుతాం అనమాట. కొంచెం విలువ ఉందంటే ఓకే నమస్కారం అండి అంటారు. చూసారా, మన నమస్కారాలు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం మనం. మన దాని విలువను బట్టి వ్యక్తం చేస్తూ ఉంటాం. కనుక పిల్లలకు కూడా విలువలు, సంస్కారం పెరగాలి అంటే మొదట తల్లి తండ్రి ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. వీళ్ళిద్దరు కీచులాడుకుంటూ ఉంటే పిల్లి ఎలుకల్లాగా, పిల్లలు కూడా ఏం చేస్తారు? పోట్లాడుకుంటారేమో. మనం కూడా పెళ్లి చేసుకుంటే పోట్లాడుకుంటాం, వద్దులే మనకు పెళ్ళి వద్దు అంటారు వాళ్ళు. అంతే కదా, తల్లిదండ్రి పిల్లల్ని విలువనివ్వాలి, పిల్లలకు విలువనివ్వాలి, పిల్లలకి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. వాళ్ళ ఈగోని ముందు నరిష్ చేయాలి. ఏదైనా పండు పక్వం అయితే కదా, పండితే కదా అది రాలుతుంది. అందుకని ప్రతి మనిషిలో కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. తాను, తన స్వభావం, స్వాభిమానం, తన యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ పెరగాలి బాగా. అవి పెంచాలి ముందు. పెంచంగా 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 ఏమవుతుందంటే బాగా ఎదిగిన తర్వాత మనిషి, నాయన అంత స్వాభిమానం వద్దు, తగ్గు అంటాం. చూసారా, ముందు పెంచాలి. పెంచాలి అంటే ఏం చెప్పాము? రాజవత్ పంచవర్షాణి, వాడిని రాజాలాగా పెంచు అన్నాం. రాజాలాగా పెంచిన తర్వాత వాడు ఎవరు పిలిచిన బెక్ అండ్ కాల్ అనమాట. రంగానే అందరు వస్తారు, ఏన్నాయనా ఏన్నాయనా అంటాం ఫస్ట్. వాడు ఏది అడిగితే అది ఇవ్వాలి. అందరు పని వాళ్ళ దగ్గర నుంచి అమ్మ నాన్న ఇంట్లో అందరూ కూడా వాడి రాజాలాగా చూసుకుంటారు. అప్పుడు వాడికంటే ఆహా, కొంచెం స్వాభిమానం పెరుగుతుందన్నమాట. అలా పెరగనిచ్చి పెరగనిచ్చి ఎదిగిన తర్వాత దాసవత్ దశవర్షాణి, కొంచెం గర్వం పెరుగుతున్నప్పుడు వాడికి మొట్టికాయ వేస్తూ ఉండాలి కొంచెం. దశవర్షాన్ని 15 ఏళ్ళు రాగానే స్నేహితుళ్లాగా, నాయన ఇది మంచిది కాదు, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పాలి. అలా పిల్లల్ని పెంచడం సామాన్యం కాదు, సామాన్య విషయం కాదు. కనుక చక్క చక్కదిద్దాలి పిల్లల్ని. చక్కదిద్దడం వేరు, చక్కదిద్దడం అంటే ఇప్పుడు పౌడర్ పూసి డబ్బా డబ్బా పౌడర్లు ఖాళీ చేసి మంచి మంచి డ్రెస్సులన్నీ వేసి పెట్టడం కాదు చక్కదిద్దడం అంటే. ఉగ్గు పాలతో వాళ్ళకి సంస్కారాన్ని రంగరించి పొయ్యాలి. అలా పొయ్యాలి అంటే రామాయణం భారతం కథలు చెప్పితేనే వస్తుంది, కానీ మిక్కీ మౌసులు చూస్తే రాదు. సినిమాలు కంప్యూటర్లు సెల్ ఫోన్లు చూస్తూ ఉంటే ఏం సంస్కారం వస్తుంది? పంచతంత్ర కథలు భారత రామాయణ కథలు వింటూ ఉంటే వాళ్ళకి విలువల గురించి చెప్తూ ఉండాలి. పిల్లలకి చెప్పగా చెప్పగా వాళ్ళ సంస్కారవంతులైతే అప్పుడు మనం నిజమైన తల్లిదండ్రులం అవుతాం. అంతేకాని మన పిల్లల్ని బాగా సంపాదించి స్టేటస్ తీసుకెళ్లిన తర్వాత అబ్బా నాకు ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడ్డాడండి. ఏం నిలబడ్డాడు? నువ్వు ఉద్యోగం వాడు రాకముందు చదవకముందు కూడా వాడి కాళ్ళ మీద వాడే నిలబడి ఉన్నాడు. నీ కాళ్ళ మీద వాడే నిలబడి లేడు కదా. నిజంగా మన ఈ యొక్క భ్రమల నుంచి బయటపడాలి, మనం అపోహల నుంచి బయటపడాలి. పిల్లల్ని మనం సరిగ్గా పెంచడం లేదు అనే దానికి తార్కాణం చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. పిల్లలు మత్తు మందులకు అలవాటు పడటం, మద్యపానానికి అలవాటు పడటం, సిగరెట్కి అలవాటు పడటం, లేకపోతే క్లబ్బులకి హోటల్స్కి పోయి సుఖాలకి భోగాలకు అలవాటు పడటం, ఇవన్నిటికి కారణం ఏమిటో తెలుసా? తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం. ఎటువంటి సంస్కారం? కుసంస్కారం. తల్లిదండ్రులు సరి అయిన సంస్కారం ఇవ్వకపోవడం వలన, కుసంస్కారులు అవ్వడం వలన పిల్లలు ఆ కుటుంబం దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు సమాజానికి నష్టం. అటువంటి కుటుంబం గనక ఉంటే సమాజానికి నష్టం. కనుక అర్జునుడు వాపోతున్నాడు పాపం. ఇటువంటి సమస్య వస్తుంది కృష్ణ అంటున్నాడు. తర్వాత శ్లోకం చదువుతాం, 40వ శ్లోకం. అదే టాపిక్ కంటిన్యూయేషన్. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. మొక్కై వంగనిది మానై వంగునా. తెలుసా సామెత? అన్నీ తెలుసు మనకు. చిన్నతనంలోనే చిరుప్రాయంలోనే సంస్కారం అందించాలి అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాలకు వెళుతున్నారు. పిల్లల్ని ఎవరు పెంచుతున్నారు? ఆయాలు పెంచుతున్నారు. ఇంట్లో ఆయా పెంచుతుంది, స్కూల్లో కూడా ఆయాయే పెంచుతుంది. ఇప్పుడు అమ్మ ఎవరు? ఆయా అమ్మ, ఆయా అమ్మ. కనుక ఎంతమంది పిల్లలు తల్లి దగ్గర పెరుగుతున్నారు? పెరగవలసిన వయసులో పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లి ఆఫీస్కి వెళుతుంది, అమ్మ అమ్మ చిరునవ్వు, అమ్మ లాలపాట, అమ్మ యొక్క లోడి వాడికి లభించడం లేదు. చిరుప్రాయంలో లేదు కదా అమ్మ, మరి సంపాదించాలి కదా వేలకు వేలు. పొద్దున్నిడితే సాయంత్రం వస్తుంది, అందుకని వీడిని క్రష్లో పడేస్తారు. అక్కడ ఆయా ఏం చేస్తుందంటే 10 బిస్కెట్లు ఇస్తే 5 బిస్కెట్లు అది లేదు స్వామిని ఆయా బాగా చూసుకుంటుంది. ఆయా చూసుకోవడానికే కన్నా పిల్లల్ని, ఏ స్త్రీ ఇంట్లో ఉంటుంది చెప్పండి? అమ్మాయి చదువుకున్నది కదా, ఇప్పుడు ఇంజనీర్ చదివితే ఇంట్లో కూర్చుంటే ఇన్సల్ట్. ఇంజనీర్ చదివి ఇంట్లో కూర్చోవడానికి అన్నారు. ఇంజనీరింగ్ చదివింది పిల్లల్ని చదివించుకోవడానికి. ఇలా చెప్తే స్వామిని అంటేనే ద్వేషం ఏర్పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే స్వామిని మీరు మరీ టూ మచ్ వెళుతున్నారు, ఉద్యోగాలు చేయకపోతే విలువే లేదు కదా స్త్రీలకు అన్నారు. ఉద్యోగం చేయకపోతే విలువ లేదు అన్నారు. నువ్వు ఉద్యోగం చేయకపోతే, ఉద్యోగం చేస్తే వాళ్ళు విలువ ఇస్తారే కదా, వాళ్ళు ఇచ్చే విలువ నీకు కావాలి, నీ విలువ నువ్వు సంపాదించుకుంటావా? నువ్వు ఉద్యోగం చేస్తే విలువ వస్తుంది అన్నారు. వాళ్ళు ఇచ్చే విలువ నీకు ఉద్యోగానికి ఇస్తున్నారా నీకు ఇస్తున్నారా? ఇది ఆలోచించావా ఎప్పుడన్నా మనం? ఉద్యోగం చేస్తే నాకు వాళ్ళు విలువ ఇస్తారండి అన్నారండి అందరు అంటుంటారు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను విలువ పొందుతున్నానంటే వాళ్ళు ఇచ్చే విలువ నా ఉద్యోగానికే నాకా? ఉద్యోగానికి అంటే వాళ్ళు నీకు విలువ ఇవ్వడంలా. మరి ఇంక నీ విలువ ఎట్లా అవుతుంది? ఉద్యోగం విలువ అది, నీ విలువ కాదు. ఆ ధనం కోసం ప్రేమ ఆప్యాయతలు లేనటువంటి ఒక ఇంటిని తయారు చేసుకొని
లాడ్జి లాగా ఉంటుంది ఆ ఇల్లు. లాడ్జ్ అంటే ఏమిటి, వాడికి వాడు వస్తుంటాడు పోతుంటాడు, నిద్రపోతుంటారు పోతుంటారు. అందుకని కలిసి పూజ చేయడం, అందరు కూర్చొని ప్రార్థన చేయడం, అందరు కూర్చొని భోజనం చేయడం ఇంట్లో చాలా ఆవశ్యకం. అలా చేయకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూములో టీవీ పెట్టుకుని చూడటం పెద్ద గొప్ప ఏమిటి. మాకు చాలా డబ్బు ఉందండి, అబ్బాయికి ఓ రూము, అమ్మాయికి ఓ రూము, అబ్బాయికి ఒకటి, అమ్మాయికి ఒకటి, అబ్బాయికి ఒక కారు, అమ్మాయికి ఒక కారు. వీళ్ళు అనుకుంటారు చాలా గొప్ప అనుకుంటుంటారు అది చెప్పడం. అంతకంటే ఇన్సల్ట్ మరొకటి లేదు. అర్థమైందా? అంటే ఏమిటి అర్థం? అబ్బాయికి ఒక కారు, అమ్మాయికి ఒక కారు, అమ్మాయికి ఓ రూము, అబ్బాయికి ఓ రూము, మాకు ఒక రూము, వాళ్ళ వాళ్ళ టీవీ. అంటే మేము మా మొహాలు మేము చూసుకోము అనే కదా అర్థం. అంటే భగవద్గీత వింటున్నామా మనం ఏమని వింటున్నాం? అలా చెప్పడం అర్థం ఏమిటి? మా మొహాలు మేము చూసుకోము, మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోము అనేది కదా అర్థం. అటువంటి కుటుంబం ఆరోగ్యకరమైన కుటుంబం అవుతుందా చెప్పండి? కాదు. ఆరోగ్యమైన కుటుంబం లేకపోతే మన పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారా? కాదు. మన పిల్లలు ఆరోగ్యవంతులు కాకపోతే ఆ కుటుంబం ఆరోగ్యవంతమైన కుటుంబం అవుతుందా? కాదు. కనుక ఆరోగ్యవంతమైన కుటుంబం లేకపోతే ఆ వ్యక్తులు ఆరోగ్యవంతులుగా ఉంటారా? ఉండరు. కనుక అనారోగ్యాలతో ఉన్నారు అందరు ఇప్పుడు. అర్థమైందా? ప్రేమ ఆప్యాయత ఇంటికి వస్తే రండి కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా అని అడిగే పిల్లలు ఉన్నారా ఈ రోజుల్లో? తలుపు కొడితే తలుపు తీసేసి వాళ్ళ మొహం కూడా చూపించకుండా పిల్లలు ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే ప్రోగ్రామ్, పెద్దవాళ్ళు అంతే చిన్నవాళ్ళు అంతే. కనుక ఒక వ్యక్తిని గౌరవించడం అనేది మర్చిపోయినాం మనం. ఇప్పుడు మన యొక్క సుఖభోగాల్లో, మన యొక్క స్టేటస్లో, మన ధనాన్ని చూసుకుంటున్నామే కానీ రూపాయి నోటు, 5 రూపాయల నోటు జడం. తల్లి సంపాదించే 10,000 రూపాయల జీతం, 10,000 చాలా తక్కువ, 40,000 అనుకోండి, 50,000 ఇప్పుడు జీతం మినిమం, 50,000 50,000 జీతం కట్ట నోట్లు జడం. ఈ పసికందు ఇంట్లో 2 ఏళ్ల పిల్లవాడు ప్రాణంతో ఉన్నటువంటి లైవ్ జీవిస్తున్నటువంటి ఒక జీవి విలువ ఎక్కువ, కట్ల రూపాయలు జడం, రూపాయల నోట్లు విలువ చెప్పండి మీరే. పిల్లల్ని సరిగా చూసుకోలేనటువంటి తల్లి ఏం చేస్తున్నది? ఈ జడ రూపమైనటువంటి ధనానికి ప్రాధాన్యం ఇస్తుంది. విలువలు సంస్కారాన్ని పంచవలసినటువంటి తన పిల్లలకి తన ప్రేమను పంచలేక, వాళ్ళకి సంస్కారం ఇవ్వలేక, వాళ్ళు కుసంస్కారులైతే దిగులు పడుతూ బాధపడుతూ, వాళ్ళు ఎందుకైనా అట్లా కారణం ఏమిటని తను ఆలోచించిందా ఎప్పుడైనా? నేను వాళ్ళ మీద శ్రద్ధ చూపించానా? నేను నా కుటుంబంలో నా పిల్లలకి కావలసినంత ప్రేమ ఇచ్చానని చెప్పి ఆలోచించదు, వాళ్ళని దూషిస్తుంది పైగా, వాడు అలా అయినాడు ఇలా అయినాడు. అందుకని పిల్ల తప్పు లేదు ఎప్పుడు కూడా, పిల్లల్ని దూషించవద్దు ఎప్పుడు కూడా, వాళ్ళల్లో తప్పు లేదు. మనం ఇచ్చే ప్రేమ ఆప్యాయత, మన శ్రద్ధ, మన విలువలు, మన సంస్కృతి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కానీ పిల్లలు వాళ్ళు ఏమి తెలియనటువంటి అమాయకులు. మన యొక్క భౌతిక వ్యామోహాల్లో, ధన వ్యామోహంలో పడి అమ్మా నాన్నలు పిల్లల్ని ఒక యంత్రాలుగా మార్చి ధనాన్ని సంపాదించడానికి యంత్రాలుగా మారుస్తున్నారు. పిల్లలంటే ఏమిటనుకుంటున్నారు వాళ్ళు? ధనం సంపాదించడానికి ఒక యంత్రం. అది మహాతప్పు. ఒక భోగ సాధనంగా వాళ్ళని భోగాలు అనుభవించడానికి, భోగాలలో ఓలలాడడానికి వాళ్ళని తయారు చేస్తున్నాం. కానీ సమాజానికి ఒక ధార్మికమైనటువంటి పిల్లల్ని, విలువలతో కూడినటువంటి పిల్లల్ని ఇవ్వడం లేదు మనం. అందుకని కుంతీదేవి 5 పాండవులను ఇచ్చింది, గాంధారి 100 మందిని ఇచ్చింది పిల్లల్ని. చూడండి, కుంతీదేవి 5 గురిని ఇచ్చింది 5 పాండవులను. జమ్ము ఒక్కొక్కడు జమ్ము, ధర్మానికి ప్రతిరూపం 4 5 గురు. కానీ ఇటువైపు 100 మంది ఉన్నారు. అమ్మ కళ్ళు కట్టుకుంది, గుడ్డ కట్టేసుకుంది, ధృతరాష్ట్ర గుడ్డి వాడు, 100 మంది ఏమైనారు చూసారా? ఎందుకు చదవమన్నాను తెలిసిందా భారతం ఇప్పుడు? కనుక ఎంతమంది పిల్లలు ఉన్నారా అని కాదు, ఎలా పెంచుతున్నామా అనేది ముఖ్యం. అర్థమైందా? ఎలా పెంచుతున్నాం చూడండి.
కులక్షయే ప్రణశ్యంతి. కులక్షయ, కులం అంటే కుటుంబం. ఇక్కడ కులం అంటే బ్రాహ్మణ కుటుంబం, వైశ్య కుటుంబం అనే కాదు, కులం అంటే కుటుంబం. కుటుంబం అంటే భార్యాభర్తలు కలిసి మెలసి జీవితాంతం జీవించడం, ఆరోగ్యకరమైనటువంటి పిల్లల్ని కని పెంచి, ఆరోగ్యకరమైన పిల్లల్ని కని అంటే కనడానికి ముందే అమ్మ ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. అర్థమైందా? తల్లి బిడ్డ పుట్టడానికి ముందే ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి, కన్న తర్వాత పిల్లవాడికి ఆరోగ్యమైన ఆహారం ఇవ్వాలి. శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసికమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి వాడికి. దైవ భక్తి విలువలు ధర్మాన్ని నేర్పుతూ ఉండాలి పిల్లవాడికి. అలా ఇచ్చినప్పుడు అది ఒక ఆరోగ్యకరమైన కుటుంబం అవుతుంది. అది కుటుంబం అంటే. అటువంటి కుటుంబం క్షయే, క్షయిస్తుంది. ఎటువంటి కుటుంబం ఇది? సనాతనాహ ధర్మాహ, కుల ధర్మాహ అంటే కుటుంబ ధర్మములు. కుటుంబంలో మనము, అందుకని ఇక్కడ వాళ్ళు 50 వెడ్డింగ్ డే, 35 సంవత్సరాల తర్వాత వెడ్డింగ్ డే జరుపుకుంటుంటారు చూడండి. విదేశీయులు ఆశ్చర్యపోతారు, అప్పటి నుంచి ఆవిడతోనే ఉంటున్నావా నువ్వు, ఒకే భార్య భర్త 40 వెడ్డింగ్ డే అంటే ఎన్ని ఏళ్ళ సంవత్సరాలు వాడికి పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయి ఉంటుంది, 60 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. మీరు విదేశాల్లో ఎక్కడ చూడలేరు అది. వెడ్డింగ్ డే 25th వెడ్డింగ్ డే అంటే సిల్వర్ జూబ్లీ, 50th వెడ్డింగ్ డే అంటే గోల్డెన్ జూబ్లీ, అలా చేసుకుంటున్నారు ఈ దేశంలో. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు కలిసి మెలిసి కష్టాలకు ఓర్చుకొని ఒకళ్ళొకొకళ్ళు సర్దుకొని ఉండడం వల్ల, అలా ఉండడం వల్ల వాళ్ళు మోడల్ అన్నమాట. మదర్ ఈజ్ ద ఫస్ట్ మోడల్. ఎంఎం అంటే ఏంది? మదర్ మోడల్. నీ మోడల్ ఎవరు అంటే సినిమా యాక్టర్ కాదు, సినిమా యాక్ట్రెసెస్ కాదు, మా అమ్మే నాకు మోడల్ అన్నారు. మనం మోడల్గా ఉంటున్నాం, అసలు ఉంటే కదా మన పిల్లలకి మనం మోడల్గా నిలవాలి అంటే మనకి ఎంత తెలిసి ఉండాలి, ఎంత సంస్కారం ఉండాలి, ఎన్ని విలువలు తెలిసి ఉండాలి, ఎంత ధర్మం తెలిసి ఉండాలి, ఎన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలి. ఏం తెలుస్తున్నాయి? పొద్దున వేస్తే పొద్దున ఒక సీరియల్ చూస్తాం, మధ్యాహ్నం ఒక సీరియల్ చూస్తాం, సాయంత్రం ఒక సీరియల్ చూసి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుంది మోడల్గా? అందుకని మన మోడల్గా ఉండకపోతే పిల్లలు బయట మోడల్స్ తీసుకుంటారు. అలా తీసుకుంటే ఏమవుతుంది? కులధర్మం క్షయిస్తుంది. సనాతనాహ అంటే శాశ్వతమైనటువంటి ఈ కులధర్మాలు, ఈ కుటుంబ ధర్మాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కుటుంబం 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 అంటే ఊరికి పెళ్లి చేసుకొని పశువుల్లాగా సుఖం, శారీరక సుఖం పొందడానికి కాదు పెళ్లి అంటే, ధర్మం కోసం, విలువల్ని స్థాపించడం కోసం సంతానం. అది అటువంటి సంతానం కులధర్మాహ ప్రణశ్యంతి, క్షీణిస్తాయి, నష్టమవుతాయి అంటున్నాడు. ధర్మే నష్టే, ఎప్పుడైతే ఇటువంటి ధర్మం నశిస్తుందో అధర్మ అభిభవతి, అధర్మం పెరుగుతుంది. ఆ స్త్రీలు కూడా అధర్మ మార్గంలో వెళతారు, వాళ్ళ పిల్లలు అధర్మ మార్గంలో వెళతారు. కుటుంబ వ్యక్తి గనక నశిస్తే అన్నారు. అక్కడ నశిస్తే అంటున్నాడు అర్జునుడు యుద్ధం కాబట్టి. ఇప్పుడు మనం దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి? నశిస్తే అంటే ఏమిటి? ప్రేమ అనురాగాలు లేకపోతే భార్యాభర్తల మధ్య ధనమే ప్రధానంగా జీవించకూడదు. భార్యాభర్త ఒకరికొకరు సహచర్యం, సహధర్మచారిణిగా జీవించాలి ఒకళ్ళకొకళ్ళు. బతికినంత కాలం తోడు నీడ అంటారు చూడండి. నీడ ఎట్లాగైతే మనల్ని వదలకుండా ఉంటుందో భార్యాభర్తలు ఒకళ్ళకొకడు నీడ లాంటి వాళ్ళు. నీడ ఎప్పుడన్నా వదిలిపెడుతుందా మనల్ని? ఏ నేను వెళ్ళొస్తాను అతనికి అంటుందా? భార్య భర్తకి నీడలాగా ఉండాలట. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడండి అంటారు. పాత చింతకాయ కాదు, కొత్త చింతకాయ. భార్య భర్తకి నీడగా ఉండడం అంటే ఏమిటి? ఎక్కడైనా అధర్మ మార్గంలో వెళుతూ ఉంటే అప్పుడు ఎట్లా పట్టుకోవాలి కాలర్, అది అర్థం. సీతాదేవి ఏం చేసింది? రాముడు వారు వస్తే గానీ నేను అయోధ్యకి రానంది సీతాదేవి. హనుమంతుడు అన్నారు, అమ్మా నేను తీసుకెళ్తాను నిన్ను భుజం మీద పెట్టుకుని, నా శక్తి నీకు తెలియదు. హనుమంతుల వారు తన విశ్వరూపాన్ని చూపించాడు. నీకు అనుమానమా? నేను తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడు సీతాదేవి చెప్పింది, నాకేం అనుమానం లేదు, నువ్వు తీసుకువెళ్తావు, నీకు శక్తి ఉన్నది, కానీ
రాముల వారు వస్తేనే నేను వస్తానన్నది. రాముల వారు వచ్చి ఇక్కడ రావణ సంహారం చెయ్యాలి. నన్ను ఎవడైతే అవమానించాడో ఆ వ్యక్తి అధార్మికుడు, ఆ అధర్మాన్ని నశింపచేస్తేనే నేను వస్తాను, రాముల వారిని తీసుకువెడితేనే నేను వస్తానన్నది. ఇంకేం చేస్తారు హనుమంతుల వారు? ఇది సహధర్మచారిణి అంటే. ఇప్పుడు రాముల వారితో నీడలాగా ఉన్నదా లేదా అంటే ఏమిటర్థం? భర్తని ధర్మ మార్గంలో నడిపించడమే భార్య యొక్క కర్తవ్యం. అర్థమైందా? భర్తని ధర్మ మార్గంలో నడిపించడమే భార్య యొక్క కర్తవ్యం. ఎలా నడిపించాలి? నీడలాగా ఉంటూ నడిపించాలి. మీ పాటికి మీరుండండి, నా పాటికి నేను ఉంటాను. వారికి ఒకసారి మొహం చూసుకుంటూ ఉంటారు భార్య భర్తలే, ఎందుకంటే ఉద్యోగం కదా. ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుంటే ఈయన ఒక ఊర్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, పిల్లలు ఇంకో చోట చదువుకుంటూ ఉంటారు. ఏం కుటుంబం, ఏం పెరుగుతారు? ఏమిట్రా అంటే నెలకి 100,000 రూపాయలు శాలరీ అండి. 100,000 రూపాయలు శాలరీ అన్నాడు. ఎంతకాలం సంపాదిస్తావు, ఏం చేసుకుంటావు? అదంతా కూడా ప్రేమ అనురాగం లేనటువంటి, సంస్కారం లేని, సంస్కృత లేనటువంటి మేడలు, గోడలు, ఇటుక రాళ్ళులో జీవిస్తావా? ఇటుక రాళ్ళు నీకు ప్రేమని ఇస్తాయా, ఆరోగ్య ఆనందాన్ని ఇస్తాయా, ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఇవ్వవు కదా. అంటే మన ఆలోచన సరళి ఎంత బలహీనంగా మారిపోయిందో, ఎంత అనారోగ్యంగా మారిపోయిందో ఆలోచించండి మీరే. ఇంత తీవ్రంగా చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళని ఒప్పుకునే వాళ్ళు లేరు. అట్లా ఉంది సమాజం. ఇది చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి. మా స్వామిని ఇట్లా చెప్తే మాకు డిస్టర్బెన్స్గా ఉంది ఇంటికి వెళ్ళేటప్పటికీ అని అనిపిస్తుంది మీకు. నేనేం చేయను దానికి? ఏం చేయలేం కదా దానికి. కనుక అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. అర్థమైందా? సత్యం చాలా చేదుగా అనిపిస్తుంది మొదట, కానీ సత్యం ఆ ధర్మాన్ని కనుక మనం తెలుసుకుంటే దాన్ని మించిన శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ధర్మం కదిలిస్తుంది తెలుసా, శక్తి సత్యం ధర్మం కదిలిస్తాయి ప్రపంచం మొత్తాన్ని. అందుకే ధర్మం ప్రతిష్ఠిత అన్న, విశ్వస్య జగత ప్రతిష్ట అన్నారు. ఎందుకండి రాముడు విగ్రహవాన్ ధర్మం అన్నది? ఎందుకండి లవర్ ఆఫ్ సీత అని చెప్పలే? సీత కోసం ఏడ్చాడు ఆయన, కానీ సీత ఎప్పుడు? ధర్మమే ముందు, సీత తర్వాత. సీతకు కూడా ధర్మమే ముఖ్యం, చూసారా? అందుకని ఎందుకు చెప్పాలి సీతారాముల గురించి? అందుకోసం. ధర్మానికి ప్రతీకం వాడు, పాండవులు ధర్మానికి ప్రతీకం. ఎందుకు చదవాలి భారతం, అర్థమైందా ఇప్పుడు? కనుక సమయం లేదు లేదు అనకూడదు. వంటింట్లోనే గంటల సేపు వంట చేస్తూ కూర్చుంటే ఏమైపోతుంది జీవితం అంతా? ఇక్కడ ఒకటి ఉంది బుద్ధి అనేది, దీన్ని పెంచుకోవద్దా మనం? ధనం ఇవాళ వస్తుంది పోతుంది, కానీ జ్ఞానం ఎప్పుడు నశించదు, అది వెలుగును నింపుతూనే ఉంటుంది అన్నమాట. అటువంటి జ్ఞానాన్ని పొందకపోతే ఈ జీవితంలో ఆయుష్ ఉండగానే పొందాలి, కానీ ఎప్పుడో చదువుతారా ఏమిటి? ఆకులు రాలే సమయంలో నేను మాన్యూర్ వేస్తాను, పోషకంగా దానికి ఎరువు వేస్తానంటారు ఆ చెట్టుకి. ఆ చెట్టు ఎదిగిపోయి ఎదిగిపోయిన తర్వాత దానికి ఎరువు వేస్తారండి? ఎదిగేటప్పుడు ఎరువు వేస్తారా? మా పిల్లలు వినడం లేదండి, మేము వింటామంటారా? పిల్లలు వినాలి. నాకు చాలా ఆనందం, చిన్నపిల్లలు వచ్చారు క్లాస్కి, పిల్లలు వినాలి. మా పిల్లలు మా చెయ్యి దాటిపోయినారండి, చెయ్యి దాటి వెళ్ళిపోయినారట. ఎక్కడికి పోతారు అంటే మనం పిల్లల మన మాట వినే అంత పర్సనాలిటీని మనం పెంచుకోలేదు, అది కారణం. పిల్లలు నా చెయ్యి దాటిపోయినారు అంటే ఏమిటి అర్థం? వాళ్ళు నా చేతిలో వినేటట్లుగా నేను ముంచుకోలేదు, అంటే నా పర్సనాలిటీ నేను డెవలప్ చేసుకోలేదు. పర్సనాలిటీ అంటే ఏమిటి? మేకప్ డ్రెస్, నాలెడ్జ్, జ్ఞానం, ధర్మశాస్త్ర జ్ఞానం, సంస్కృతి, విలువ, ఇవన్నీ చెప్తూ ఉంటే మీరు ఎలా వింటున్నారు? నేను చెప్తుంటే మీరు ఎలా వింటున్నారు? వాళ్ళు అలాగే వింటారు. కనుక ధర్మానికి, మంచి విలువలకి, మంచి వార్తలకి పరవశం కానటువంటి వ్యక్తి ఉండడు, వశం కానటువంటి వ్యక్తి ఉండడు. మంచి మాటలకి, ధర్మానికి వశం కానటువంటి వ్యక్తి భూమి మీద లేడు, ప్రతి వాడు ఉన్నాడు. ఎంతటి దుర్మార్గుడైనా సరే ఒక సమయంలో ఒక మంచి మాట వినగానే మారిపోతాడు. కనుక సహజంగా వ్యక్తి మంచివాడే, వాడిని మార్చడంలో మన రాయి కఠినంగానే ఉంటుంది. ఆ రాయిని చెక్కితే శిల్పం కృష్ణుడిగా, శివుడిగా, బొమ్మ వస్తున్నది అందులో నేను. రాయిలో నుంచే వస్తుంటే మనిషిని మార్చలేమా? మా అబ్బాయి నా మాట వినడండి, మా అమ్మాయి నా మాట వినదండి అనకండి. వాళ్ళు వినేటట్టుగా మనం ఉండాలి. అది అది ధర్మే నష్టే అధర్మ, ధర్మే నష్టే కులం కృష్ణం, ఈ కృష్ణం కులం నష్టం భవతి అన్నారు. అధర్మ అభిభవతి, ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో కులధర్మం నశిస్తుంది. కులధర్మం నశిస్తే మనుషుల్లో ప్రేమ ఆప్యాయతలు ఉండవు. అవి నశించినప్పుడు ఆరోగ్యంగా ఎదగరు మనుషులు. కనుక ఆరోగ్యంగా లేకపోతే ఏమవుతుంది? మనిషి జీవితంలో రాణించలేడు మనిషి. కనుక ప్రేమ అభిమానం, మనుషుల మధ్య ఆ సంబంధాలు చాలా ముఖ్యం అంటున్నాడు అర్జునుడు. ఎంత తెలుసో చూడండి అర్జునుడికి, కొట్టిపారేయకండి అర్జునుడిని. ఓకే,
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ. జాయతే వర్ణశంకరః
ఎప్పుడైతే అధర్మం పెరుగుతున్నదో, అంటే అక్రమమైన మార్గంలో ధర్మం లేని మార్గంలో పెరిగితే, పిల్లలు కానీ కుటుంబ వ్యవస్థ కానీ పెరిగిందంటే కులస్త్రియః ప్రదుష్యంతి, ఆ స్త్రీలు, ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు ఒక విలువలు, ఒక సంస్కృతి, ఒక దైవం, ఒక భక్తి, ఒక ఆచరణ, ఒక దైవిక ఆచరణలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఎప్పుడైతే ఒక ఆధారమైనటువంటి వ్యక్తి కుటుంబంలో ఉండడో, వాళ్ళు జీవన ఆధారం కోసం తప్పుడు మార్గంలో పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కులస్త్రియః ప్రదుష్యంతి, కుటుంబంలోని స్త్రీలు పతనమవుతారు. ఎప్పుడైతే స్త్రీలు పతనమవుతారో స్త్రీషు దుష్టాసు, ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు, ఎందుకు స్త్రీలు స్త్రీలు అంటున్నాడు చూడండి, ఇక్కడ పురుషులను అనలేదే. స్త్రీయే, అందుకని ఒక మనిషి వ్యక్తి యొక్క అంటే ఎవ్రీ మ్యాన్స్ సక్సెస్ బిహైండ్ దెర్ ఈస్ ఎ ఉమన్ అన్నారు చూసారా. అంటే ప్రతి పురుషుడు యొక్క విజయానికి వెనుక స్త్రీ ఉందన్నారు, కానీ ప్రతి స్త్రీ వెనుక విజయానికి పురుషుడు ఉన్నాడని చెప్పలే. ఎంత గొప్ప బిరుదు ఇచ్చారు మనకు చూడండి స్త్రీలకి. ప్రతి పురుషుడు విజయానికి వెనుక ఒక స్త్రీ ఉందన్నారు. కనుక స్త్రీ అన్నీ చేయగలదు, అంత శక్తి ఉంది స్త్రీ. ఎందుకంటే భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు స్త్రీలో. అటువంటి స్త్రీ గనక అధర్మ మార్గంలో వెళ్ళిపోతే ఇంకెవరు రక్షిస్తారు? కంచె చేను వేసింది అనుకోండి, మనం కంచె వేస్తాం, చేను మధ్యలో ఉంటుంది, కంచె చేనుని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. రక్షించవలసినటువంటి చేను కంచె చేనుని వేసింది అనుకోండి, ఈ తెలుగు గుంటుందా ఈ తెలుగు? కంచె అంటే చేనుకి, చేను అంటే ఫీల్డ్, దీనికి కంచె వేస్తారు రక్షించడానికి. ఇప్పుడు దీని ఆ కంచె ఏం చేయాలి? కాపాడాలి ఈ చేనుని, ఈ ధాన్యం ఇదంతా కూడా మన చేతికి రావాలి అంటే కాపాడాలి. కాపాడాలి అంటే ఆ కంచె గట్టిగా ఉండాలి. ఆ కంచె దేని నుంచి కాపాడాలి? జంతువులు, ఇతర జంతువులు పక్షుల నుంచి రాకుండా, వాటన్నింటినీ మృగాలు రాకుండా కాపాడాలి. ఒకవేళ కంచె వచ్చి చేను వేసింది అనుకోండి, ఇంకెవరు రక్షిస్తాడు? స్త్రీ కుటుంబానికి కంచె లాంటిది. ఎలాగైతే కంచె ఆ యొక్క చేనును రక్షిస్తుందో, స్త్రీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా, విలువల పరంగా ప్రేమ ఆప్యాయతలు నింపి మాట్లాడితే మన కళ్ళమల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆ యొక్క భావన ప్రేరణ స్త్రీలో భగవంతుడు పెట్టాడు. వెంటనే కరుణ వస్తుంది, వెంటనే కరుణ వస్తుంది. సత్యభామ సంగతి చెప్పాను పోయిన వారం. సత్యభామ ఏం చేసింది? ఆయుధం పట్టింది. తను ఏదైనా చేయగలదు, ఏదైనా చేయగలదు స్త్రీ. కనుక ఆ స్త్రీ గనక సరి అయిన స్థితిలో లేకపోతే, ఆ స్త్రీ రక్షణ లేకపోతే కుటుంబానికి ఏం రక్షణ ఉంటుంది?
అప్పుడు వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఆ ఇంట్లో పిల్లల్ని ఎవరు రక్షిస్తారు? ఆ పిల్లల్ని ఆరోగ్యంగా ధార్మికంగా పెంచకపోతే వాళ్ళు ఏమవుతారు? దెకాయిస్ట్ అవుతారు, కిరాతకులు అవుతారు. కిరాతకులు ఏమవుతారు? సమాజాన్ని భక్షించడానికి తయారవుతారు, సమాజానికి అరక్షణ ఏర్పడుతుంది. దానికి ప్రతీక ఎవరు అంటే దుర్యోధనుడు. చూసారా, దుర్యోధనుడు వల్లే కదా ఇదంతా ప్రాబ్లం. కనుక ఇప్పుడు ఎంతమంది దుర్యోధనులు కీచకులను అవుతున్నారు చూసారా? అప్పుడు ఒక్కడే కీచకుడు, ఇప్పుడు అనేక మంది కీచకులు. అప్పుడు ఒక్కడే దుర్యోధనుడు, ఇప్పుడు అనేక మంది దుర్యోధనుడు. అప్పుడు ఒక్కడే దుశ్శాసనుడు, ఇప్పుడు అనేక మంది దుశ్శాసనుడు. ఇట్లాంటి దుశ్శాసనులకి వెనకాల ఎవరున్నారు? ఇటువంటి కిరాతకులకి వెనకాల ఎవరున్నారు? ఒక మాతృ రూపం గుర్తుందా? కనుక కళ్ళు మూసుకోకూడదు తల్లి. అర్థమైందా? కళ్ళు తెరిచే ఉన్నానండి, నా ముందే అన్ని వాళ్ళు సిగరెట్ తాగడం. పిల్లలు అది ఇమాజిన్ కూడా చేయకూడదు. అట్లాంటి స్థితిలో ఉండాలి ఆ తల్లి. అంత స్థితికి ఎదగాలి తల్లి. పిల్లలకి చెడు ఆలోచనలు కూడా రానంత స్థితిలో తల్లి ఉండాలి. అలా ఉన్నప్పుడు తల్లి ఆ కుటుంబాన్ని తన చూపు ద్వారానే నడిపిస్తుంది. ఏం చెయ్యక్కర్లేదు, చెప్పక్కర్లేదు, చూస్తేనే చాలు. అంత పవర్ కావాలి. అంత పవర్ని మీరు సంపాదించుకుంటారా? సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నప్పుడే మీరు కుటుంబాన్ని నడపగలరు, మనవళ్ళని మనవరాళ్ళని నడపగలరు, సమాజాన్ని నడిపించగలరు. అర్థమైందా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.